అక్రమక్రమంగా కాలం పెరిగింది. బలరామకృష్ణులు పిల్లలతో అలా చెట్ల కింద ఆడుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లలతో కలిసి ముందుకు వెళ్ళాడు. అక్కడ ఓ చెట్టు కింద అంతా కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అన్నగారు అలసిపోయి కూర్చుంటే కాళ్ళొత్తి, అన్నయ్య ఎంత అదృష్టం, మా అన్నయ్యవి పెద్దవాడివి, నీకు పాదసేవ చేసుకునే భాగ్యం దక్కింది, నీ పాదసేవ దేవతల పాదసేవ అని అన్నగారికి కాళ్ళు ఒత్తేట. ఆయన లీలలు అలాగే ఉంటాయి, సమస్త లోకం ఆయన పాదాలు ఆశ్రయిస్తుంది, ఆయన మాత్రం ఇంటికి పెద్దవాడు కదా, అన్నగారి కాళ్ళు ఒత్తడం ధర్మం అని కాళ్ళు ఒత్తేట. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి బాగా పళ్ళు ఉన్నాయి, పళ్ళ వల్ల చెట్ల కొమ్ములు కిందకి వంగాయి, పళ్ళు ఎక్కువగా కాస్తే మామిడికాయలు కాసినప్పుడు మామిడి కొమ్మలు కొంచెం కిందకు వంగుతాయి, భారం ఎక్కువైనప్పుడు ఫలభారం వల్ల వంగుతాయట, ఏ పళ్ళు లేనప్పుడు కొమ్మల పైకి లేస్తాయి, అందుకే అన్నీ ఉన్న కొమ్మలు వంగుతాయని శాస్త్రం. అలా వంగిన కొమ్మల్ని చూపించి, అన్నా ఈ చెట్లు ఎంత గొప్ప సందేశం ఇస్తున్నాయో కదా, శాఖా పుష్ప ఫల ప్రభార నతలై చర్చించి ఓ దేవా మా శాఖిత్వము బుహరింపుమంచు సుఖభాషన్ నీకెరింగింపుతున్ శాఖాహస్తములం ప్రసూన ఫలముల్ చక్కన్ సమర్పించుతున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజం మృక్కెడిల్ చూచితే. ఈ చెట్లు ఒక మనుషుల్లాగా గొప్ప సందేశం ఇస్తున్నాయి. చెట్లకి కొమ్మలే చేతులు, ఈ చేతులను చాచి ఇదిగో మాకు పళ్ళున్నాయి పువ్వులున్నాయి, ఈ పువ్వులు పళ్ళు ఎక్కువైపోయాయి, మా పళ్ళు పువ్వులు మీలాంటి పుణ్యాత్ముల కోసమే, కృష్ణ బలరామ రండి ఈ పళ్ళు కోసుకోండి, ఈ పువ్వులు తీసుకోండి, మమ్మల్ని అనుగ్రహించండి, మా పళ్ళు తింటే మాకు మోక్షం వస్తుంది అని ఈ చెట్లు నీతో పలుకుతున్నాయి. చెట్లు ఎలా పలుకుతాయట, సుఖభాషం పైన చిలుకలు ఉన్నాయి, ఆ చిలుకలు కిచకిచలాడుతున్నాయి, చిలుకల యొక్క కిచకిచలు కాదవి, చిలుక పలుకులవి, ఆ పలుకుల ద్వారా కృష్ణా రామ అనుగ్రహించండి అంటున్నాయి. ఈ విధంగా చిలుకల ద్వారా మా పళ్ళు తినండి అనే సందేశం పంపుతూ తమ కొమ్మలనే చేతులు చాచి, అన్నా ఈ చెట్లు మన కోసం పళ్ళు ఇస్తున్నాయి పువ్వులు ఇస్తున్నాయి, ఇవి ఎంత పుణ్యం చేసుకున్నాయి, వాటి పళ్ళు తిని వాటిని అనుగ్రహించి ఇంకెప్పుడు జన్మ లేకుండా వాటికి ముక్తిని ప్రసాదించు అని ఆ కొమ్మల పళ్ళు కోసి అన్నగారికి పెట్టి అన్నా చెట్లను అనుగ్రహించన్నట్ట. ఒక్కొక్కప్పుడు ఏమనివట్ట, అన్నగారి సేవ దేవసేవ పరమాత్మ సేవ, ఈ సేవ నాకే దక్కింది మీరు కూడా దక్కించుకోండి అని పిల్లలతో అనేవాడు. అలిసిపోయి వీళ్ళంతా అడవుల్లో తిరిగి ఏ చెట్టు కిందో పడుకునేవారట. ఇక్కడ రాశారు ఒక అద్భుతమైన పద్యం, సమస్త లోకాలని తన కడుపులో పెట్టుకున్న పరమాత్మ, ఆ లోకాల్లో ఒక చిన్న లోకం ఈ భూలోకం, ఈ భూలోకంలో తాను సృష్టించిన చెట్ల మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు వేదాంత వీధుల్లో తిరుగుతాడు, ఉపనిషద్ వీధుల్లో తిరుగుతాడు, ఇప్పుడు అడవిలో తిరుగుతున్నాడు. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతారవీధులందు ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవశయ్యల పవళించు యాగభాగ చెయంబులాహరించు మహాత్ముడు అడవిలోని ఫలములాహరించు కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడాభీరజనులతోడ పెనగిడయ్యు గురుయోగి మానస గుహల కృమ్మరుమేటి కృమ్మరు నద్రీంద్ర గుహలయందు అఖిల లోకములకు ఆశ్రయుండగు హరి హలసి తరుల నీడనాశ్రయించు. వేదాంత వీధుల్లో తిరిగే పరమాత్మ, ఉపనిషద్వీధులలో తిరిగే కృష్ణుడు, ఇప్పుడు అడవిలో ఉన్న ముళ్ళబాటలో రాళ్లబాటలో తిరుగుతున్నాడు, రాళ్లల్లో తిరుగుతున్నాడు, అడవిలో తిరుగుతున్నాడు. యజ్ఞంలో వేసే ద్రవ్యమును ఆహారంగా తీసుకునే కృష్ణుడు ఇప్పుడు అడవిలో ఉన్న పళ్ళు తింటున్నాడు. సరదాగా లక్ష్మీదేవితో కుస్తీ పట్లు పట్టి ఆడుకుంటూ ఉంటాడట వైకుంఠంలో, ఇప్పుడు పిల్లలతో కుస్తీ పట్లు పడుతున్నాడు సరదాగా. యోగులు తపస్సు చేస్తూ ఉంటే గురువులైన యోగుల మనస్సులలో విహరిస్తాడు ఆయన. యోగులు కళ్ళు మూసుకు తపస్సు చేస్తే వాళ్ళ హృదయంలో ప్రత్యక్షం అవుతాడు. అందుకని ఏమంటారు, గురుయోగుల హృదయం అనే గుహలో ఉంటాడు ఆయన. దహరాకాశ రూపిణి అని అమ్మవారికి పేరు. అమ్మవారి దహరాకాశంలో ఉంటుంది ఆవిడ, అదే ఆవిడ రూపం. అందువల్ల భగవంతుడు ఎక్కడుంటాడు అంటే అక్కడ ఇక్కడ వెతకక్కర్లా. మహాయోగులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే వారి హృదయ గుహలలో ఉంటాడు. వారి హృదయమే ఒక గుహ, ఆ గుహలో కొలువై ఉంటాడు అని పెద్దలు చెప్పారు. అలా గురువుల యొక్క యోగుల యొక్క హృదయ గుహలలో తిరిగే పరమాత్మ ఇప్పుడు కొండ గుహల్లో తిరుగుతున్నాడు. సమస్త ప్రాణులు ఆయనలో విశ్రాంతి తీసుకుంటాయి. అందరికీ విశ్రాంతిని ఆయనే ఇవ్వాలి. ఇప్పుడు అలిసినట్టు నటించి చెట్ల వేళ్ళు తల కింద పెట్టుకుని ఆ వేళ్ళే తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు ఆయన. ఏమి విచిత్రం అని నారదుడు వీణ వాయిస్తూ ఆ పరమాత్మని చూచి ప్రశంసించాడు. బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోయారు, ఈయన లీలలన్నీ ఇలాగే ఉంటాయనుకున్నారు. క్రమంగా వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో ఎక్కువసేపు అడవికి వెళ్ళేవారు కదా, ఎందుకంటే అడవులన్నీ బురద బురద అయిపోతాయి, నీళ్లు మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఇళ్ల దగ్గర ఉన్న పచ్చిక బయళ్లలోనే ఆవుల్ని మేపేవారు. ఆ కాలంలో వర్షాకాలంలో నాగళ్ళు పుచ్చుకొని కర్షకులు పొలాలు దున్నడం మొదలెట్టారు. వర్షాకాల భుజంగుడు హర్షముతో నిడిన నవనఖాంకములని ఉత్కర్షింప భూమిసతిపై కర్షక హలరేఖలమరే గహనాంతమునన్. వర్షాకాలం ఒక విటుడట. విటుడు గోళ్లతో అప్పుడప్పుడు నఖక్షతాలు చేస్తాడు, గోళ్లతో గిల్లుతూ ఉంటాడు. అలా గిల్లాడా భూమి అనే స్త్రీని అన్నట్టుగా ఈ కర్షకులు నాగళ్లతో భూమిని దున్నారు. ఆ దున్నిన చాళ్ళు కనపడ్డాయి. వాటిల్లో నీరు పడాక విత్తనాలు వేశారు. ఆ విత్తనాలన్నీ క్రమంగా మొలకలెత్తాయి. అవి కొంచెం నారు అయిన తర్వాత మళ్ళీ వాటన్నిటినీ తిరిగి ఊడ్పులు అనే పేరుతోటి పొలాల్లో కార్యక్రమం మొదలుపెట్టారు. ఊడ్చడం మొదలుపెట్టారు. వాటిని చూసుకుంటూ ఉండేవారట. ఆవుల మీద కంటే ఎక్కువ మంది పొలాల మీద దృష్టి పెట్టేవారు. పిల్లలు మాత్రం ఆవుల్ని మేపుతూ ఉండేవారు. వర్షాకాలంలో బృందావనంలో మంచి మంచి ఖర్జూర పొలాలు ఉండేవట. సాధారణంగా ఎడారుల్లో పండేటటువంటి ఖర్జూరాలు కృష్ణుడి దయవల్ల అక్కడ కూడా పండేయన్నారు. పక్వ ఖర్జూర జంబుమత్త ఖర్జూర పొలాలు, నేరేడు పళ్ళు, ఇంకా మారేడు పళ్ళు, ఇలాంటి రకరకాలైనటువంటి పళ్ళు అక్కడ ఉండేవి. కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల వేసవకాలంలో మాత్రమే దొరికే మామిడి పళ్ళు కూడా వర్షాకాలంలో దొరికేవి, శీతకాలంలో దొరికేటటువంటి పళ్ళు కూడా దొరికేవి. ఇలా సీతాఫలాలు, రామాఫలాలు, మామిడి ఫలాలు, ఖర్జూర వృక్షాలు, జంబూ ఫలాలు అంటే నేరేడు పళ్ళు, మారేడుకాయలు కూడా ముగ్గితే చాలా బాగుంటాయి. అటువంటి మారేడుకాయలు ఇలా ఒకటేమిటి, ఏ ఏ ఋతువులలో ఏ ఏ ఫలాలు ఉంటాయో అవన్నీ ఈ కాలంలో దొరికేవి. వాటిని తింటూ పాలు తాగుతూ, వెచ్చని పాలు తాగుతూ హాయిగా వెచ్చని కుంపట్ల దగ్గర పడుకుంటూ ఉండేవారు. క్రమక్రమంగా వర్షాకాలం తొలగింది. వర్షాకాలం అయ్యాక శరత్కాలం వచ్చింది. ఈ శరత్కాలంలో ఆకాశం అంతా స్వచ్ఛంగా ఉంటుందండి, మబ్బులు తెల్లగా ఉంటాయి. ఆశ్వీజ మాసము, కార్తీక మాసము ఈ రెండు మాసములను శరదృతువు అంటారు. ఈ రెండు కాలములలో వర్షాలు తగ్గిపోతాయి, ఆకాశం స్వచ్ఛమవుతుంది, తెల్ల మబ్బులు మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ సమయంలో అడవి అంత ఆహ్లాదంగా ఉంటుంది. అందున ఆశ్వీజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమలో పిండి వెన్నెల కురుస్తుంది. ఆ వెన్నెల మరింత మనోహరంగా ఉంటుంది. అటువంటి కాలంలో కృష్ణుడు ఏది ఆశ్వీజ కార్తీక పూర్ణిమల్లో అరణ్యంలోకి వెళ్ళి బృందావనంలో వేణు ఊదుతూ ఉండేవట. ఆ వేణురవం వినడంతో గోపికలంతా పరవశత్వం పొందేవారు. ముసలివాళ్ళు, పడుచువాళ్ళు, ఇంకా అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు అందరూ బ్రహ్మానందంతో ఉండిపోయేవారట. వాళ్ళల్లో వాళ్ళు గోపికలు ఇలా అనుకున్నారు, నవగోస్థానక రంగమందు పరమానందంబుతో చూత పల్లవ నీలోత్పల పించ పద్మదళమాలాకారులై కవయై వేణువులూదుచు బహునటాకారంబులను కేళి తాండవముల్ సల్పుదురి కుమారకులు వేడకల్ కామినుల్ కంటిరే ఏ ఓ సుందరీమణులారా, మన జన్మ ఎంత ధన్యమయ్యింది. బలరాముణ్ణి కృష్ణుణ్ణి ఈ బృందావనంలో చూడగలుగుతున్నాం శరత్కాలంలో. చూడండి, అది గోశాల. ఆ గోశాలలో మెడలో రకరకాల పూలమాలలు వేసుకుని, నెత్తిమీద నెమలి పించాలు పెట్టుకొని, తామర పువ్వులు, తులసి, మల్లెలు, చామంతికలు ఇటువంటి వాటి దండల్ని చెవులకి తగిలించుకొని, చేతులకు కట్టుకొని, మెడలో వేసుకుని, నడుమునకు చుట్టుకొని జంటగా బలరామకృష్ణులు ఒకరి పక్కన ఒకరు తిరుగుతున్నారు. కృష్ణుడు నల్లనివాడు, పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నాడు, పీతాంబరం కట్టుకున్నాడు. తెల్లని బలరాముడు నీలవస్త్రం కట్టుకున్నాడు. ఈ ఇద్దరు పక్క పక్కన కూర్చుని నృత్యం చేస్తున్నారు. మధ్య మధ్యలో మురళి ఊదుతున్నారు. కేళి తాండవముల్ సల్పుదురు, ఇద్దరు లీలతో తాండవ నృత్యం చేస్తున్నారు ఈ కుమారకులు. ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు. కృష్ణుడికేమో 6 ఏళ్ళు నిండాయి, ఈయనకి చూస్తే 7 ఏళ్ళు నిండాయి. ఇంత చిన్న వయస్సులో ఇన్ని విద్యలు ఎలా వచ్చాయో, వీళ్ళకి రాని విద్యలు ఉన్నాయా? నృత్యం వారే చెయ్యాలి, పాట పాడితే వాళ్లే పాడాలి, ఆట ఆడితే వాళ్లే ఆడాలి, మురళి ఊదితే ఇక వారిలాగా ఊదేవారు మరొకరుండరు. ఇలా అన్ని క్రీడలతో మనల్ని పరవశత్వం పొందింపచేస్తున్నారు. ఎంత అదృష్టం, మన కళ్ళారా చూడగలుగుతున్నాం. కటాక్షమోక్షం, అప్పుడప్పుడు తమ కన్ను కొలుకులతో అంటే కంటి చివరతో ఇలా చూస్తారు. శ్రీకృష్ణుడి కటాక్షం మన మీద పడితే మనకి ముక్తి వస్తుంది, మనం నిజంగా ముక్తి పొందుతున్నాం. అనగా ఒక గోపికంది, ఏం చూపులండి, ఒక క్షణం కనబడితే మళ్ళీ కనబడవు, పగలంతా అడవుల్లో తిరుగుతారు, సాయంత్రం పూట రాకరాక వస్తారు, తీరా వచ్చే సమయానికి వాళ్ళని చూద్దామంటే ఈ కంటికి రెప్పలు అడ్డం. ఇలా రెప్పలు పడే సమయంలో చూడట్లేదట. అసలు రెప్పలు పడకుండా ఎలా ఉంటాయి? ఆ రెప్పపాటు సమయంలో కూడా ఆయన చూడలేకపోతున్నామన్న బెంగ ఈ దిక్కుమాలిన బ్రహ్మదేవుడు ఈ కంటికి రెప్పలు ఎందుకు అడ్డంగా చేశాడో అంది ఒక ఆవిడండోయ్. అంటే నిజానికి రెప్పలు లేకపోతే ఎంత ప్రమాదం అందరికీ తెలుసు, కానీ ఒక క్షణం అలా రెప్ప మూసే కాలంలో కృష్ణుడు చూడలేకపోతున్నాం. ఆ కాశాపట్లో కృష్ణుడు మనకు దూరం అయిపోతున్నాడు. ఇలా కృష్ణుణ్ణి చూడడానికి వీలు లేకుండా కంటికి రెప్పలు అడ్డంగా ఉన్నాయి అని బ్రహ్మని క్రూరుడని తిట్టారట. కంటికి రెప్పలు అడ్డముగా చేసి నిదేల విధాత క్రూరుడై పరమాత్మ మీద ఎంత ప్రేమ అంటారు వాళ్ళకి. అంత ప్రేమ లేకపోతే ఆయన చూడడానికి ఈ క్షణం కూడా వ్యర్థం అవ్వకూడదు అనుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. క్షణము కూడా ఆయన్ని చూడకుండా ఉండలేమనుకుంటున్నారట. ఇంకొక ఆవిడంది, రెప్పల మాట పక్కన పెట్టండి, ఆ కృష్ణుడి దగ్గర ఎప్పుడు ఉంటున్న మురళి మీద నాకు ఈర్ష్య కలుగుతోంది. ఈ వేణు ఉందే, అది ఏం పుణ్యం చేసుకుందో, ఎర్రగా ముద్దుగా ఉండే కృష్ణుడి పెదవుల్ని తాకుతోంది. మధ్యే గోప్య కిమాచరదయం కుశలస్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హృదిల్యో హృష్యత్వచోశ్రుముముచుస్తరవో యథార్యాః. సఖులారా, ఈ వేణువు అంటే శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి మురళి పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో, ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసిన, ఈ అడవిలో చాలా వెదురు మొక్కలు ఉన్నాయి. ఆ వెదురు మొక్కల్లో ఎన్నో వెదురు మొక్కలున్నా ఈ వెదురు ముక్కని మాత్రమే తన చేతిలోకి తీసుకుని చిల్లులు పెట్టి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కృష్ణుడి చేతుల్లోకి వెళ్ళటం ఎంత అదృష్టం, ఆయన హస్తస్పరిశకి నోచుకుందది. ఆ తర్వాత ఏం చేస్తున్నట్ట, మృదువై ఎర్రగా అద్భుతంగా ఉండే పెదవుల దగ్గర పెట్టి తుత్తుత్తుని ఊత్తున్నాడు. ఆయన పెదవుల స్పరిశ దానికి తగిలింది, ఆయన అధరామృతం తాగింది, ఆయన ఊదుతున్న గాలి పీల్చింది, మధురంగా ధ్వనిస్తున్నది. ఆయన శరీరానికి తగలడం వల్ల అది రోమాంచమై గగుర్పోటుకు గురయ్యింది. ఆ మురళీరవం విని మనం గగుర్పోటుకు గురవుతున్నాం. ఆహా, ఇది ఎంత అదృష్టవంతురాలు అన్నాయి. ఈ శ్లోకానికి తెలుగులో కృష్ణుడు యొక్క ఈ గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి మురళీ గొప్పతనాన్ని తెలియజేసే శ్లోకాన్ని పోతన గారు కొసమెరుపుగా అంటాడు. ఏమి పుణ్యం చేసింది ఈ వంశమ్ము వంశమ్ములు అని అంటాడు ఆయన. వంశము అంటే వెదురు, వంశము అంటే కులం. ఈ వెదురు తన వంశంలో ఏ పుణ్యం చేసుకుందో ఆయన అధరామృతం గురవులుతోంది అంటాడు ఆయన. వనిత కృష్ణుడు నల్లని ఘనమనియును వేణురవము గర్జనమనియు మనముల భ్రమసీ నెమలి తుటుములు ఆడడి గంటే అనవర్రతము నెమలి తుటుములు ఆడడి గంటే. ఒక ఆవిడంది, ఇది నిజానికి వర్షాకాలం కాదు, ఇది శరత్కాలం. ఈ కాలంలో వర్షం ఉండదు, నల్లని మేఘాలు ఉండవు, మేఘముల ఉరుములు ఉండవు. వర్షం లేకపోతే, మేఘములు ఉరమకపోతే నెమళ్ళు నృత్యం చేయవండవు. నెమలు నృత్యం చేయాలంటే అందులో మగ నెమలి మాత్రమే నృత్యం చేస్తుంది, ఆడనెమలికి అసలు పించి ఉండదుగా. అందువల్ల నాట్యమయూరి అనకూడదు, నాట్యమయూరి అంటాం కానీ మయూరి నృత్యం చేయదు, మయూరమే నృత్యం చేస్తుంది. ఎందుకంటే ఆడనెమలికి పించం ఉండదు, అది డ్యాన్స్ చేయదు. ఏమిటో తెలియదు, ఆడవాళ్ళు బాగా నృత్యం చేస్తారు కానీ నెమళ్లలో మాత్రం మగనెమలి మాత్రమే నృత్యం చేస్తుంది. అందుకని నాట్యమయూరము అనాలి. మన వాళ్ళకి తెలివితేటలకు కనుక నాట్యమయూరి అంటూ ఉంటారు అనుకోండి. మగనెమలి నృత్యం చేయాలంటే ఏం చేయాలి? ఆకాశంలో నల్లని మబ్బు రావాలి, అదొక ఉరుము ఉరమాలి, చిన్న చిరుకు ఎక్కువసేపు మళ్ళీ వర్షం పడితే అది నృత్యం ఆపేస్తుంది. కొద్దిగా వర్షం పడుతూ ఉంటే టిక్కు టిక్కు అని పించం విప్పి పురి విప్పి నృత్యం చేస్తుంది. ఈ కాలంలో వర్షం రాదు, మేఘములు ఉండవు, నల్లని మేఘాలు ఉరుములు ఉండవు, అయినా అక్కడికి వచ్చి నెమళ్ళు నృత్యం చేస్తున్నాయట. మొగ నెమళ్ళు కృష్ణుడి దగ్గరకు వచ్చి నృత్యం చేస్తున్నాయట. ఎందుకనో తెలుసా? కృష్ణుడిని చూడగానే ఆయనే నల్లని మేఘం అనుకున్నాయటవి. వనిత కృష్ణుడు నల్లని ఘనమనియును, కృష్ణుడే ఒక నల్లని మేఘం. మరి మేఘంలో ఉరుము వేణురవము గర్జనమనియును, ఆయన వేణు ఊదుతూ ఉంటే ఆ వేణునాదం మేఘములోని ఉరుము శబ్దం కింద భావించాయి. ఇలా భావించి అనవరతము నెమలి తుటుములు ఆడడి కంటే నిరంతరం ఇక్కడికి వచ్చి నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. నెమళ్ళకి ఎంత భ్రాంతి కలిగించాడు కృష్ణుడు. కరుణామృత వర్షం కురిపించే పరమాత్మ వాటిని బొట్లో వేసుకున్నాడే అని కొంచెం దెప్పారు కొందరు. ఇలా వాళ్ళంతా రోజు కృష్ణుడిని తలుచుకుని ఆనందంతో కన్నీళ్లు కరుస్తూ, కృష్ణుడు లేకపోతే ఉండలేం, మనకి కృష్ణుడి రూపం కావాలి, కంటితో కృష్ణుడి రూపం చూడాలి, శరీరంతో ఆయన్ని కౌగిలించుకోవాలి, నోటితో కృష్ణ అంటూ కృష్ణనామమే స్మరించాలి, ఆయనతోటే తిరగాలి, కృష్ణుడే సర్వం, కృష్ణుడు లేనిదే మన జీవితం వ్యర్థం, ఎప్పుడు కృష్ణుడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడా అని నిరంతరం ఆ కృష్ణుడే తలచి తలచి వగచి వగచి నిద్రలేక బెంగబెట్టుకునేవారట. క్రమంగా కాలం గడిచింది. వాడి కోరిక తీర్చడానికి పరమాత్మ సరైన రంగం సిద్ధం చేశాడు. వాళ్ళంతా దేవతా స్త్రీలు కదా, ఎన్నో జన్మల్లో తపస్సు చేసి ఈ జన్మలో కృష్ణుడిని భర్తగా పొంది తరించడానికి పుట్టిన దేవతా స్త్రీలు వాళ్ళు. అందుకని వారి కోసం క్రమంగా కాలం గడిచింది. కాలం వేగంగా వెళ్ళిపోతూనే ఉంటుంది, వద్దంటే ఆగుతుందా? కనువు స్థిరచేలో రోజులు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు పురాణం విన్నట్టే ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అలా రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. కుర్రాళ్ళు ముసలాళ్ళు అవుతారు, ముసలాళ్ళు తర్వాత డామ్ అంటారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ పెరుగుతూ ఉంటారు, ఇలా వెళ్ళిపోతున్నాడు. అందుకే కాలం అన్నారు దీనిని, కాలోహి దురతిక్రమ, దీన్ని ఎవ్వరం దాటలేం. శరత్కాలం వెళ్ళిపోయి హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు, హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః చేరుర్ హవిష్యం భుంజానః కాత్యాయన్యర్చ నవవ్రతం. హేమంత ఋతువులో ప్రథమే మాసి మొదటి మాసం వచ్చింది, అంటే మార్గశీర్ష మాసం. హేమంత ఋతువులో మొదటి మాసం మార్గశిర మాసం. ఈ మాసం కృష్ణుడే మార్గశిరం. అందుకే మీకు స్వయంగా భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అన్నాడు ఆయన. మాసములలో మార్గశిర మాసము నేనే అని చెప్పాడు ఆయన. అందుకని ఈ మాసంలో పరమాత్మని భర్తగా పొందడానికి పూజ చేస్తే ఆయన అనుగ్రహం పొందొచ్చు అనుకున్నారు ఈ నందగోపికలంతా కూడా. బృందావనంలో ఉన్న గోపికలందరికీ కృష్ణుడే మనోవల్లభుడు. సాధారణంగా పక్కవాళ్ళ భర్త నాకు భర్త కావాలని ఎవరిని అనుకుంటారా? కానీ మొత్తం గోపికలు నందగోపకులల్లో ఉన్న పెళ్లి కాని కన్యామణులు అందరూ కృష్ణుడే భర్త కావాలనుకున్నారు. కారణం, ఆయనే పరమాత్మ అని వారికి జ్ఞానం ఉన్నది. మేమంతా ఏళ్ల తరబడి రకరకాల జన్మలు ఎత్తాం, జీవులమయ్యాం, ఈ జన్మలో ఈ స్త్రీ రూపం ధరించాం, ఈ జన్మలో కృష్ణుడే భర్త అయితే ఇక పునర్జన్మ ఉండదు అనుకుని ఆయన భర్త కావాలంటే ఏం చెయ్యాలని ఆలోచించారు. అప్పుడు వారందరికీ గర్గాచార్యుడు చెప్పాడు, కాత్యాయని అనే పేరుతో అమ్మవారికి ఒక రూపం ఉన్నది. అమ్మవారికి అనేక రూపాలు ఉన్నాయి, అందులో కాత్యాయని రూపం ఒకటి. ఆ కాత్యాయని వ్రతం చేస్తే కన్యాముడులకి కోరుకున్న భర్త లభిస్తాడు. ఈ కాత్యాయని వ్రతం నెల్లాళ్ళు చెయ్యాలి, మార్గశిర మాసంలో చెయ్యాలి. మార్గశిర మాసంలో తెల్లవారుజామున లేచి భగవన్నామస్మరణం చేసుకుంటూ నదిలో స్నానం చేయాలట. స్నానానంతరం ఇసుకతో అమ్మవారి విగ్రహం తయారు చేసి పువ్వులతో పూజించాలి. నేతితో మాత్రమే వండిన అన్నం ఆవిడికి నివేదించాలి. నూనె వేయకూడదనమాట. అన్నం వండుతూ అందులో బాగా నెయ్యి పొయ్యాలి. ఆ అన్నం ఉడికిన తర్వాత ఇంక అందులో ఏమీ కలపకుండా కేవలం నేతితో వండిన ఆ అన్నాన్ని హవిష్య అన్నము అంటారు. దాన్ని అమ్మవారికి నివేదన చేసి దాన్ని ఒక పూటే అన్నంగా తినాలి. ఆ కాలంలో ఒంటిపూట భోజనం చేయగలిగేవారు. ఇప్పుడు ఒంటిపూట భోజనం చేస్తే కష్టం కనుక రాత్రి కూడా తింటున్నారు. కానీ రాత్రి ఎక్కువ తినకుండా ఏదో రెండు ఇడ్లీయో ఒక చపాతీయో కొంచెం పులిహోర ఏదో తినాలట. కొంచెం తినమన్నాం కదా అని కొంచెంతో తినకూడదు, కొంచెమే తినాలి. కంచంలో కొంచెం వేసుకోవాలి తప్ప కొంచెంతో వండి వేసుకోకూడదు. ఆ లఘువుగా తినాలి నియమం. అది కూడా నేతితో వండిన పదార్థమే తినాలి ఈ నెల్లాళ్ళు. ఈ నెల్లాళ్ళు నేల మీదే పడుకోవాలి, చాపలు వేసుకుని, కటిక నేల మీద కాకుండా దర్భల మీద పడుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా భగవత్స్మరణ చేస్తూ అమ్మవారిని పూజిస్తూ అమ్మ మాకు ఫలానా వాడు భర్త కావాలని కోరుకుని ఒంటిపూట భోజనం చేస్తూ చేసే వ్రతమునకు కాత్యాయని వ్రతమని పేరు. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వైధవ్యం రాదు. భర్త పోయి భార్యలు ఒంటరిగా బతికే కర్మయోగం ఉండదు. పూర్వజన్మ పాపాల వల్ల వచ్చేటటువంటి అనేక దోషములు తొలగించే అపూర్వ వ్రతం ఇది. ఆ వ్రతం కాత్యాయని వ్రతం మార్గశీర్ష మాసంలో చెయ్యాలి అని బృందావనంలో ఉన్న స్త్రీలంతా సామూహికంగా నిర్ణయించుకున్నారు. వీరు తెల్లవారుజామున లేచేవారు. అందరూ కలిసి చెయ్యాలి కాబట్టి ఏం చేసేవారు, ఇళ్లలో నిద్రపోతున్న వాళ్ళని సుందరి, బోటి, మీరందరూ రండి, వాళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయిగా, ఎల్లమ్మ పొల్లమ్మ ఏదో ఉంటుంది కాత్యాయని, ఇలాంటి పేర్లు పెట్టి పిలిచి వాళ్ళందరినీ ఇళ్లలో నిద్రపోతున్న వాళ్ళని లేవండి అనేవారు. ఇదే క్రమంగా ఏమైపోయిందనమాట, అమ్మవారు గోదాదేవి పుట్టాక తిరుప్పావయ్య అనే పేరుతోటి కృష్ణుడిని పూజించే వ్రతంగా మారింది. అది ఆనాడు శ్రీకృష్ణుడి కాలంలో కాత్యాయని వ్రతం ఉండేదన్నమాట. ఆ కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు నిజంగా భక్తితో చేశారు. అందరినీ లేపేవారట. ఎవరన్నా గాఢంగా నిద్రపోతుంటే ఎవర్రో నిద్రపోతేలాగా, ఈ నిద్ర శాశ్వత నిద్రిస్తుంది, మనకి మృత్యువునిస్తుంది, మళ్ళీ జన్మనిస్తుంది, ఈ జన్మలోనే మనం పునర్జన్మ లేకుండా చేసుకుందాం, కృష్ణుడు మనకి భర్త అయ్యేలా చేసుకుందాం అని ఒకళ్ళొకళ్ళు లేపుకొని చేతులు పుచ్చుకొని అందరూ యమునా నది దగ్గరికి వెళ్ళేవారు. రమణుల్ ప్రొద్దున మేలు కాంచి సఖులన్ రండల్చు ఆత్మీయ నామములం జీరి కుచద్వయీ భరములం మధ్యం బులల్లాడగా ప్రమదోద్దామ గజేంద్రయానలగుతుల్ పద్మాక్షుణిం పాడుతుల్ యమునా తీరము చేరబోయిరి గృహీతాన్యోన్యహస్తాబ్జలై. అందరూ తెల్లవారుజామున లేచేవారు. మూడింటికి లేచేవారట, నాలుగింటికి కూడా కదా. మళ్ళీ కొందరు నాలుగింటికి అలారం పెట్టుకుని ఏడింటికి లేస్తారు, మధ్యలో అలారం నొక్కేసి. ఈ విధంగా తెల్లవారుజామున ఏ అలారం లేకుండా లేచేవారట, పొలవమంటూ లేచి నిద్రపోతున్న వాళ్ళని ఆత్మీయ నామములని చీరి వాళ్ళ పేర్లు వీళ్ళు పెట్టుకున్న నిక్కునేములతో పిలిచేవారట. ఆత్మీయ నామం అంటే కొంచెం ముద్దు పేర్లు అనమాట. బుజ్జి, బజ్జి, టామీ అన్నట్టుగా పిలుచుకుంటూ వాళ్ళ పేర్లతోటి పిలిచేవారు. అందరూ వచ్చాక అలా సన్నని నడుములు ఇంకా సన్నబడిపోతుండగా ఒయ్యారంగా నడుచుకుంటూ రాత్రి అంతా కృష్ణుడికి అల్లో కనబడ్డాడా, కృష్ణుడు ఎంత ముద్దుగా ఉంటాడు అని అస్తమాట కృష్ణుడే తలుచుకుంటూ కృష్ణనామస్మరణం చేసుకుంటూ కృష్ణ వాసుదేవ పరంధామ అనుకుంటూ యమునా తీరానికి చేరేవారు. ఆ యమునా తీరంలో ఓ చోట చెట్టు కింద ఈ వస్త్రాలన్నీ ఇప్పెక్కడ పెట్టేవారు. శాస్త్ర ప్రకారంగా దిగంబరంగా స్నానం చేయకూడదు, నదులలో పొరపాట్లు కూడా ఎప్పుడు దిక్కండి. అలాగా నన్ను అగ్న స్నానమాచరిత్తు మగైన ఆడైనా నదిలో దిగంబరంగా స్నానం చేయకూడదు. అందున వ్రతములు చేస్తున్నప్పుడు బాత్రూములో కూడా దిగంబర స్నానం చేయకూడదట. వ్రతకాలంలో తప్పనిసరిగా ఒంటి మీద ఏదో ఒక తువ్వాలైనా ఉండాలి, గుడ్డ లేకుండా స్నానం చేయకూడదు, చేస్తే అది ఎంత గొప్ప వ్రతమైనా పాడైపోతుంది. ఇప్పుడు రేపు దసరాలు వస్తాయి, దసరాల్లో 9 రోజులు అమ్మవారిని పూజించాలి, అలాంటప్పుడు మన ఇంట్లోనే కదా ఎవరూ లేరనుకోకూడదట. అలాంటి నియమములు ఉన్నప్పుడు ప్రత్యేక వ్రతాలు చేస్తున్నప్పుడు ఒంటి మీద గుడ్డతో స్నానం చేయాలి. సత్యనారాయణ వ్రతం చేశారనుకోండి తువ్వాలైనా కట్టుకోవాలి, ఏదో ఒక శరీరం మీద చిన్న నూలుపోగైనా లేకుండా స్నానం చేయకూడదు. నన్ను నగ్న స్నానమాచరేత్ నగ్నుడై స్నానం చేయకూడదు, అది మహాదోషం. అందుకని వ్రతముల కాలంలో తప్పక బట్ట ఉండాలి. ఇంకా నదులు అయితే చెప్పక్కల, నదులలో ఎప్పుడూ దిగంబరంగా చేయకూడదు. ఇంట్లో ఏమో వ్రతముల సమయంలో వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అందుకని మల్తాడు పెట్టారు. మలతాడంటూ ఉంటే కనీసం ఎప్పుడైనా తెలియక పొరపాటు చేస్తే కొంత పాపం కాస్తుందిట. అది మలతాడు నడుముకుంటే పూర్తి పుణ్యం ఇవ్వకపోయినా కొంత పాపాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మలతాడు గడ్డంలో అసలు రహస్యం అది కేవలం పంచి మీద ఏదో కట్టుకోవడానికి కాదు, పంచి ఊడిపోతుందని మలతాడు పెట్టుకోవడానికి కాదు. అసలు పంచీలు ఎక్కడ కడుతున్నారు? ఇప్పుడు ప్రపంచం అంతా పాడైపోయింది, పంచీలు తగ్గిపోయాయి. ఈ మధ్యన కొంత నయం అనుకోండి కుట్టేసిన పంచులు అమ్ముతున్నారు, ఆ పంచి బెల్ట్లో ఉంటుంది దానికే కుచ్చుళ్ళు కుట్టేస్తున్నారు, కష్టపడి నాలా కట్టుకోక్కర్లేదు, రెడీమేడ్ పంచే భలే ఉందిలండి, ఇది కూడా ఒక లాభమే. అప్పుడు దాని చుట్టూతో ఉన్న తాడు బిగించి కట్టుకోవచ్చు అనమాట. ఏమైనప్పటికీ నగ్నముగా స్నానం చేయకూడదని పాపం తెలియదు వీళ్ళకి, అమాయకత్వం వల్ల. అక్కడ పెద్దవాళ్ళకి చదువే ఉంది, వాళ్ళకి కృష్ణ భక్తి ఉంది, పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, అయినా శాస్త్ర పరిజ్ఞానం పెద్ద తక్కువ. అందుకే బట్టలు ఒడ్డున ఒక చెట్టు దగ్గర పెట్టి స్నానం చేసేవారు. స్నానమై పైకి వచ్చాక బట్టలు ధరించేవారు. అక్కడ ఏం చేశారు? ఆనర్చు నృప సైకతీం దేవీం, అమ్మవారి విగ్రహం ఇసుకతో చేశారటండో, ఇసుకతో చక్కగా ఒక విగ్రహం తయారు చేసుకున్నారు. సైకత విగ్రహం, సికత అంటే ఇసుక, సికతతో చేయబడినటువంటి లింగాన్ని సైకత లింగం అంటాం, సికతతో చేసినటువంటి విగ్రహమును సైకత విగ్రహం అంటారు. అలా ఇసుకతో చేశారన్నమాట. చేసి దాని దగ్గరకు వచ్చి రోజు తమతో పాటు అక్కడికి వచ్చేటప్పుడు పువ్వులు చందనాలు పూజా సామాగ్రి తెచ్చేవారు. అందుకని పువ్వులు గంధం వస్త్రం ధూపం దీపం తాము వండి తెచ్చుకున్నటువంటి నేతి అన్నం ఇవన్నీ నైవేద్యంగా పెట్టేవారు. ఈ నైవేద్యాలన్నీ పెట్టి కానుకలు ఇచ్చి ఆహారమే తినేవారు. ఇందాక చెప్పినట్టుగా ఈ నేతి అన్నమే తినేవారు. ఇలా నేతి అన్నం తింటూ అమ్మవారికి నమస్కరించి ఇలా ప్రార్థించారట. అందరూ కలిసి సామూహికంగా ప్రార్థించేవారట. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ నందగోప సుతం దేవి పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని మహామాయ, మహాయోగులకు కూడా నువ్వే దేవతవి, యోగులు నిన్నే పూజిస్తారు, యోగుల చేత పూజింపబడే పరమదేవివి, అటువంటి నీకు మేమంతా భక్తితో నమస్కరించి పూజించి నేతితో వండిన అన్నం నైవేద్యం పెడుతున్నాం, ఈ మా ధూపదీప నైవేద్యాలు స్వీకరించు, మా కోరిక మన్నించు, మా అందరికీ నందకుమారుడైన కృష్ణుడే భర్త కావాలి, మాకు భర్తగా ప్రసాదించు. ఇలా పలికి ఓం కాత్యాయంజే నమః అనే మంత్రమును జపించేవారట. ఇది మంత్రం జపంత్యస్తాహ పూజాంచక్రుః కుమారికాః. ఈ విధంగా మంత్ర జపం చేస్తూ ఈ కుమారికలంతా పూజ చేసేవారు అమ్మకి. ఇలా నెల్లాళ్ళు చేశారట. దీన్నే పోతర్ గారు తెలుగులో అనువాదం చేసి ఓ కాత్యాయని భగవతి నీకున్ మృక్యదము మేము నేడను కంపల్ మాకిందరకును వైళమ శ్రీకృష్ణుడు మగడుగాగ చేయుము తల్లి. ఓ తల్లి మాకు కృష్ణుడు
చేతో మగడైన నాడు చలువల వెళ్ళన్ నేతి వసంతములాడుచు జాతర చేసదము భక్తి చాతురితోడన్. ఓ కాత్యాయని, భగవతి నీకు మేమంతా ప్రేమతో నమస్కరిస్తున్నాం, భక్తి శ్రద్ధ ప్రేమతో నీకు నమస్కరిస్తున్నాం. మా అందరికీ శ్రీకృష్ణుడు తొందరలో భర్త అయ్యేటట్టు చెయ్యి. మళ్ళీ ఎప్పుడో ముసలాళ్ళు అయ్యాక కాదు, మాకు తొందరగా శీఘ్రకాలంలో కృష్ణుడు మాకు భర్త అవ్వాలి. కృష్ణుడు మా మనస్సుకి నచ్చిన భర్త, ఆయన మా అందరి మనస్సుకి నచ్చిన భర్త అయితే మేమంతా భవిష్యత్తులో నీకు జాతర చేస్తాం. అంటే అమ్మవారికి ఊరేగింపు యాత్ర, యాత్ర అదే జాతర. పూర్వం ఏం చేసేవారు, అమ్మవారిని ఒక రథంలో కూర్చోబెట్టి రథం ఈడుస్తూ ఊరేగిస్తూ ఒకరి మీద ఒకరు పిచ్చికారి కొట్టాల్లోంచి రంగులు చల్లుకునేవారు. రంగులు చల్లుకోవడం, పువ్వులు చల్లడం, జయమాత అంటూ ఉత్సవం చేసేవారు. అమ్మవారికి ఇప్పుడు జాతరలు చేస్తారే, అప్పుడు ఒక అందమైన జాతర చేసేవారు. ఎక్కువగా పసుపు కుంకాలు నీళ్లల్లో కలిపి పిచ్చికారి గొట్టాల్లో పోసుకుని ఆ పసుపు నీళ్లు కుష్యు కుష్యు అని కొట్టుకునేవారు, హోలీ పండగలో కొట్టుకున్నట్టుగా. అలాగే కుంకర నీళ్లు చల్లుకునేవారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మా అందరికీ కృష్ణుడు భర్త అయితే మేము పసుపు నీళ్లు కుంకర నీళ్లు చల్లుకోం, నేతి వసంతములు ఆడుచు నెయ్యి అంతా కరగదీసి గొట్టాల్లో పోసి కృష్యు కృష్యు అని మా మీద కొట్టుకుంటాం, నీ మీద కొడతాం. ఇది మంచిదండోయ్, మంచి కమ్మని ఒరిజినల్ నెయ్యి కనుక కొట్టుకుంటూ ఉంటే అలా నోరు తెరిచి అని కాస్త లాగేయచ్చు. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, అమ్మవారితో పరిగెడితే జాతర చేస్తే నెయ్యి అరుగుతుంది. అందుకని నేతి వసంతం ఆడుకుంటాం అన్నారట. మా చిన్నప్పుడు కూడా అలా నేతి జాతర చూశానండోయ్. అప్పుడు నేను ఒళ్ళంతా నెయ్యి కొట్టించుకుని 5 ఏళ్ల వయస్సు, ఆ నెయ్యి అంతా ఇంటికి తీసుకెళ్ళి పళ్ళెంలో పోసేసుకుని 2 రోజులు హాయిగా లడ్డూలు చేయించుకు తిన్నా. ఇప్పుడు అలా చేసేవాళ్ళు దొరకట్లేదు. కాబట్టి చిన్నపిల్లలు కదా, 5 ఏళ్ల వయసులో బలం ఉంటుందన్నమాట. అప్పుడు ఒరిజినల్ ఆవు నెత్తో కొట్టుకునేవారు, ఇప్పుడు దిక్మాలలో డాల్డా కొడుతున్నారు. అందుకే అది గొంతుకులో కడితే గొంతుకులు పోతాయి. అందుకని ఇప్పుడు ఈ మధ్య నేతి వసంతాలు లేవు, కానీ మీరు కూడా ఒరిజినల్ ఆవు నెయ్యి తెచ్చి అలా కొట్టారా నా మీద నేను ఆనందపడిపోతా అని నేనల్లా, నా చిన్నప్పటి పద్మాకర్ గారు అన్నారు. ఇప్పుడు మీరు నా మీద కొడితే కష్టం. ఉపన్యాసం మధ్యలో వచ్చి గురువుగారు ఆవు నెయ్యి తెచ్చానని రేపొద్దున ఎవడో 5 మీరు కొట్టాడు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఉపన్యాసం ఆగిపోతుంది, లాల్చీలు పాడైపోతాయి, మళ్ళీ కొత్త లాల్చీ కొట్టించుకోవాలి. కాబట్టి అప్పట్లో అదొక అందం. చిన్నపిల్లలు కాబట్టి గోచిగుడ్డ పెట్టుకున్నా నెయ్యి కొడితే బాగుంటుంది. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన వాడు గోచిగుడ్డ పెట్టించుకుని నెయ్యి కొట్టించుకుంటే కొంచెం చూసేవాడికి అభ్యంతరంగా ఉంటుంది. ఎంత మంచి మంచి పదాలండి ఇవి, నేతి వసంతములు ఆడతాం జాతర చేస్తాం అని మొక్కుకున్నారు, సంతోషపెట్టారు అమ్మవారిని. ఇలా వాళ్ళు ఒక నెలలాళ్ళు వ్రతం చేశారు. ఇంకొక రోజుతో వ్రతం పూర్తవుతుంది. ఆఖరు రోజు వ్రతం దగ్గరకి వచ్చారు వారు, లాస్ట్ అండ్ ఫైనల్ డే. అప్పుడు కృష్ణుడు రోజు ఎప్పుడో 5:00, 4:00 లేచేవాడు, 3:00 పిల్లల్ని లేపేశాడు. రేపు 3:00 మీరు లేవాలనగానే అందరూ లేచారట. ఏమిటి కృష్ణ ఇవాళ ఇంత తెల్లవారుజాము లేపుతున్నావు, ఇంకా సూర్యోదయం అవ్వలేదు కదా అంటే ఈ పూట తమాషా చేద్దాం నండోయ్ అని వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాట. వాళ్ళంతా ఎక్కడికి అని అడుగుతుంటే పైకి అరవకండి, అస్సలు మాట్లాడకండి, నిశ్శబ్దం అన్నట్ట. ఎందుకంటే ఈ అరిచేవాళ్ళలో కొంతమంది గొంతు భయంకరమైన గొంతు అనమాట, ఎక్కడికి అని అరిచాడు. అంత అరవకు, అందుకని నోరు మొయ్యి అన్నట్ట. కదల్ల కుండని తోడి వారల్ల కన్ను సన్నల్ల నిల్పుచున్ పదములొయ్యన్న నేల బెట్టుచు పద్మనేత్రుడు మౌనియ్యి పొదల్ల మాటున్న అల్లనల్లన్న పొంచి పొంచిన తాంగుడై అదన్ను గోరుచుడాసి వ్రేతల అంబరంబులు దొంగిలం అంబరంబులు దొంగిలం. కదలకండి అని మాట్లాడితే కూడా పక్కవాళ్ళు కనబడుతుందని అని కన్ను సైగ చేసేట. కన్ను సన్నల నిల్పుతున్న, కేవలం కంటి సైగతో వాళ్ళని ఆపాడు. సైగతో అర్థం చేసుకునేవారండి పూర్వం తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉండేవారు అనమాట. అలా సైగ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడా ఎన్ని చెప్పినా ఏమిటి ఇందాక నుంచి సైగ చేస్తున్నారు, మాట్లాడొద్దు అన్నాం అంటే అర్థమైపోవాలి. ఏమిటండి ఇందాక నుంచి కను సైగ చేస్తున్నారు అంటే మాట్లాడద్దు అని నేను అరవనా, కొంచెం బుర్ర ఉపయోగించాలి కదా అని ఇందులో రాశారు. నేను చెప్పలే, ఆయన కన్ను సైగ చేస్తే వాళ్ళకి అర్థమయ్యేది. అలా కన్ను సైగలతో వాళ్ళని మాట్లాడకుండా చేసి నేల మీద కాళ్ళు మెల్లగా మెల్లగా పెట్టి నల్ల పిల్లిలాగా మెత్తగా నడిచాడు. పొదల పక్క నుంచి మళ్ళీ అందరూ నడిచే మార్గంలో కాకుండా పొదల మాటున పొంచి పొంచి వెళ్ళాడు. వాళ్ళు నిద్రపోతున్న చోటకి వాళ్ళంతా నృత్యం చేస్తూ హాయిగా నీళ్లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు దల్లుకుంటూ జలకాటలాటలు ఆడుకుంటూ నృత్యం చేస్తున్నారు. గుడ్డలేమో ఒడ్డు దగ్గర చెట్టు దగ్గర పెట్టారు. అక్కడ ఒక కడిమి చెట్టు ఉంది. ఆ కడిమి చెట్టు దగ్గర బట్టలన్నీ పెట్టి ఆడవాళ్ళంతా హాయిగా స్నానం చేస్తున్నారు. ఆ స్నానం కూడా నృత్యం పైగా ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరుగుతూ పొన్నలు విరిసే వేళలోని పాడుకుంటూ నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్నారట. ఆట అయ్యాక అప్పుడు వచ్చి ఒడ్డు మీదకి వచ్చి అప్పుడు బట్టలు కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తారు. అది ఆఖరి రోజు అన్నమాట. నాకు ఇప్పటికి కూడా అనుమానం ఏంటంటే అది డిసెంబరు మార్గశిరం గజ 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 వణికిపోయే చలి. డిసెంబర్లో ఉత్తర భారత చలి ఎలా ఉంటుందండి? అప్పుడు కూడా వాళ్ళు నృత్యాలు చేస్తున్నారట నీళ్లలో. అంటే వాళ్ళకి ఎంత ఆహ్లాదకరమైన శరీరాలు ఉన్నాయి. మొన్న ఫిబ్రవరి నెలలో మేము భాగవత సప్తాహం చేశాం కాశీలో. ఒక్కళ్ళు నాతో స్నానానికి వస్తే ఒట్టు గంగానదిలోకి ఎవరు చూసినా కోతి టోపీలు మంకీ క్యాప్లు పెట్టుకుని గజగజ వణికిపోతూ వేణీళ్ళు ఉన్నాయా అండమే. వేణీళ్ళు స్నానం చేయడానికి కాశీ వెళ్ళేది, ఒక్కళ్ళు స్నానం చేయలేదు. పారాయణ పొరులు అంతే, వినడానికి వచ్చిన వాళ్ళు అంతే, గజగజ వణికిపోయారు. ఫిబ్రవరిలో కూడా మాఘమాసంలో ఎలా ఉన్నారంటే ఇంకా అసలు డిసెంబరు జనవరిలో ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత చలి, ఆ చలిలో హాయిగా ఉండి నీళ్లు చల్లుకుని ఆడుకుంటున్నారట.
వారి జలోచను వాడొచ్చు వారి జలోచనలు వారి వారికి వేడ్కన్ వారి విహారముసలిపిరి వారి విహారముసలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే.
శ్రీకృష్ణుడి గురించే పాడుతూ కృష్ణ కృష్ణ అని కృష్ణుడి లీలలు పాడుతున్నారు. వీళ్ళంతా తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు. వీళ్ళంతా వారి విహారము సలిపిరి. వారి అంటే నీరు, నీటిలో విహారం చేశారట, జలక్రీడలాడారట. వారి అంటే నీరు, జలవిహారం చేశారు. వారి విహారములు అంటే వారి యొక్క ఆటలు జగతి వారికి కలవే. ఈ భూలోకంలో ఎవరికైనా ఉన్నాయా? వాళ్ళు ఆడినట్టు ఎవరు ఆడలేరట, అంత హాయిగా ఆడుకుంటున్నారు. అలా అన్నీ మర్చిపోయి ప్రపంచం మర్చిపోయి వాళ్ళుంటే అప్పుడు కృష్ణుడు పొదల మాటున నక్కినెక్కొచ్చి మీరు ఇక్కడే ఉండండి అని, వాళ్ళంతా ఒడ్డు మీద పెట్టిన చీరలున్నాయే వాళ్ళ లంగాలు అవన్నీ కూడా లొంగతుట్టు ఒక ముడిగట్టి మూట కట్టి ఆ మూట భుజం మీద వేసుకుని చెక్క చెక్క పరిగెత్తుకుంటూ చెట్టు ఎక్కేశాడు. ఆ పక్కనే ఉంది పెద్ద కడిమి చెట్టు, కదంబ వృక్షం, ఆ చెట్టు ఎక్కాడు. ఇప్పటికీ ఆ చెట్టు ఇంకా ఉంది, రక్షించారు దాన్ని. అదృష్టవశాత్తు అది మన కోసం దర్శనమిస్తున్నది. ఇప్పుడు ఆ చెట్టు మీద కోతులున్నాయి.
ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరుంబుల్ విభుండాద్యుండర్భకు భంగి నర్భకులతో హాసార్ధి అయిగొంచు తన్నద్యం భక్కణ శీతవాత జనితానందంబుతో ఎక్కే తా సద్యోగర్భ విముక్త పాదప జనుస్సంతాపమున్ నీపమున్.
ఆయన యమునా నదీ తీరం నుంచి వస్తున్న చల్లని నీటి తుంపర్లు మీద పడుతుంటే ఆ చల్లదనంతో ఆనందం పొందేట. ఆ చలికాలంలో యమునా నది నుంచి చల్లగాలి వస్తోంది, చల్లగాలితో పాటు నీటి తుంపర్లు వస్తున్నాయి. తన్ నది అంబహ కణ శీత వాత జనిత ఆనందం అన్నారు. ఆ నది మీద నుంచి వస్తున్న నీళ్లతో కూడిన నీటి తుంపరులతో కూడిన చల్లని గాలి ఒంటికి తగులుతుంటే ఆహా అంటూ ఆనంద పరవశుడై ఈ మొత్తం బట్టల మూటంతా భుజం మీద వేసుకుని గున్న ఏనుగులా పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు ఎక్కాట. మీకు ఈ మాట వింటే అర్థమైందా? చలికాలంలో ఆ చన్నీళ్ళ వల్ల వచ్చే ఆనందంతో ఆ గాలి యొక్క ఆనందం పొందుతూ ఎక్కాట ఆయన. అది కూడా ఆయనకు ఆనందమే కలిగించింది. ఆయన సమస్త లోకాలకి మూల పురుషుడు, ఆది పురుషుడు. కానీ ఇప్పుడు కుర్రవాడి వేషంలో ఉన్నాడు. అందుకే కుర్రవాళ్ళంతా నవ్వుతూ ఉండగా ఈయన కూడా చిన్న కుర్రవేషం వేస్తూ వేళాకోళానికి ఎత్తుకుపోయినట్టుగా ఈ చీరలన్నీ పుచ్చుకుని చెట్టు ఎక్కేశాడు. అప్పుడు ఈ పిల్లలంతా పక్కపక్కన వేరు కృష్ణ భలే భలే అన్నారు. ఆ అరుపులకి ఈ నీళ్లలో ఉన్న స్త్రీలంతా ఒడ్డుకేసి చూశారు. ఇంకేముంది, ఒడ్డు మీద ఉన్న బట్టలన్నీ కృష్ణుడు మూటగట్టి పైకి ఎత్తుకుపోవడం అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళకి మతిపోయింది, ఇదేమిటబ్బా కృష్ణుడు వచ్చాడు, పోని ఒంటరిగా రావచ్చు కదా, తొంటరివాడై ఈ అందరినీ వెంట పెట్టుకొచ్చాడు, ఇప్పుడు నీటిలోంచి బయటకు ఎలా వస్తాం అనుకున్నారు. అనుకుని మామా వలువలు ముట్టకు, మామా గొనిపోకు పోకు మన్నింపు తగలం, మామాన మేల కొనియదు మామానస హరణమేళ మానుము కృష్ణ. కృష్ణ మా బట్టలు ఎత్తుకుపోకు, నీకు పుణ్యం ఉంటుంది, వద్దు వద్దు. ఓ మామ, పూర్వం పల్లెటూరు వాళ్ళు మామ అని పిలిచేవారు, అందుకని మామ ఎందుకు ఈ బట్టలు పట్టుకుపోతావు, వద్దు వద్దు. మా గౌరవం అపహరించావు, మా మనస్సు అపహరించావు, ఇప్పుడు ఈ బట్టలు ఎత్తుకుపోతావా, ఇది నీకు న్యాయమా, విడిచిపెట్టు విడిచిపెట్టు. ఏదన్నా వేదాలు రక్షించాలి, కొండ చేత్తో పైకెత్తాలి, లేదా స్తంభంలోంచి బయటికి రావాలి, పాపాత్ముల్ని బాణాలు వేసి సంహరించాలి, జగత్తుని రక్షించాలి, ఆ పనులు మాని కొంటివాడివై తొంటరివాడివై మా బట్టలు ఎత్తుకుపోవడం నీకు ధర్మమా కృష్ణ, నీకు పుణ్యం ఉంటుంది. పైగా ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటే అటువంటి చోటకి రాకూడదు, స్త్రీలు మాత్రమే స్నానం చేసే చోటుకి పురుషులు రారు. ఒకవేళ వచ్చినా కళ్ళు మూసుకుని పక్క నుంచి వెళ్ళిపోవాలి తప్ప ఇలా బట్టలు ఎత్తుకుపోతారా? ఇది ఎక్కడన్నా ఎవరన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా, నువ్వు తప్ప ఎవరన్నా చేశారా అన్నారట వాళ్ళు. ఇంతుల్తో యములాడుచుండ మగవారు ఏ తెంతురే, వచ్చిరా ఇంతల్ చేయుదురే కృపారహితులై, ఏ లోకమందైనా ఈ వింతల్ నీ తల బుట్టెగాక మరి ఏవి కృష్ణ. ఓ చల్ల నీ చెంతన్ దాసులమై చెరించదము మా చేలంబు లిప్పింపవే. కృష్ణ, స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే మగవారు అక్కడికి వస్తారా? వచ్చినా ఇంత అల్లరి పని చేస్తారా? బట్టలు అపహరిస్తారా? ఏ లోకంలో అయినా ఎవరైనా ఇలా చేసినట్టు విన్నామా కన్నామా? ఈ వింత నీ బుర్రలో పుట్టింది, నీ తల్లో అన్ని కొంత వింతలే. అసలు నీ బుర్రే వింతలకి నివాసం. ఎన్ని విచిత్రాలు, ఎన్ని వింతలు, ఎన్ని విడ్డూరాలు ఉన్నాయో నీ పొట్టలో. సరే, అయ్యింది ఏదో అయ్యింది, నీకు మేము దాసీస్త్రీలమై పడుంటాం, నీకు దాసులమవుతాం, మా బట్టలు మాకు ఇప్పించిన ఆయన నీకు పుణ్యం ఉంటుంది, చలేసి ఇక్కడ గతగతలు ఆడిపోతున్నాం. ఇందాక కృష్ణ కృష్ణ అనుకుంటూ ఏదో స్నానం చేశాం, ఇప్పుడు కృష్ణనామం అని నీకే స్థిరగ్గానే ఇప్పుడు చలి మొదలయ్యింది, దయతో మా బట్టలు మాకు ఇప్పించనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. స్త్రీలు నలుగురు తిరిగేటటువంటి నదీ తీరాలకి వచ్చి ఇలా వివస్త్రలై స్నానం చేయకూడదు, అదొక తప్పు. ఆ తర్వాత తప్పు నీదంటూ నాతో వివాదం ఆడడం రెండో తప్పు. కాబట్టి మీకు బట్టలు కావాలంటే మీరంతా నీటిలోంచి బయటకు వస్తేనే మీకు బట్టలు ఇస్తానన్నాడు ఆయన. నందుడికి చెబుతామన్నారు ఒకళ్ళు, వెళ్ళి చెప్పుకురండి అప్పుడు ఇస్తానన్నాడు ఆయన. ఎక్కడికెడతాం అన్నారు కొందరు. యామైనా వెళ్ళకపోతే బట్టలు ఇవ్వడని కొందరు అన్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ స్త్రీమూర్తులారా, నేనే మీ ప్రాణమని నాకు తెలుసు, మీ హృదయంలో నేనున్నాను, మీ శరీరాలు నావి, నా సమస్తం మీరే, ఈ పరమాత్ముడు లేని తావు లేదు, కాబట్టి నేను చూడని మర్మం అంటూ మీ శరీరంలో ఏదీ లేదు. మీరు నేను భర్త కావాలని కాత్యాయనీదేవి కోసం వ్రతం చేస్తున్నారు, కానీ మీరు చేస్తున్న పొరపాటు ఏమిటంటే వ్రతనిష్టలయ్యుండి వలువలు ముట్టక నీరు సొచ్చిరి మీరు నియతి దప్పి. వ్రతం చెయ్యాలి అని ఒక నిష్ట పూనారు. ఈ వ్రతనిష్టలో ఉన్నప్పుడు బట్టలు విడిచిపెట్టి నదీ జలాలలోకి వెళ్ళకూడదు, దానివల్ల కాత్యాయనీదేవి శాపానికి మీరు గురవుతారు, గురైతే సర్వనాశనం అయిపోతారు. వ్రతం చేస్తున్న వాళ్ళు చేసే తప్పులు ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకెడతాయి, శాపాలని ఇస్తాయి. ఎక్కడైనా ఇలాంటి పనులు ఎవరైనా చేశారా? మరి నియమం పాటించగలిగితే వ్రతం చెయ్యాలి, నియమం పాటించలేకపోతే వ్రతం అని కేవలం భగవన్ నామమే చేసు కూర్చోవాలి. కాత్యాయనీదేవి కళ్ళచేయుట కాక ఈ రీతి నోము వారెందు కలరు. కాత్యాయనీదేవికి అపచారం చేశారు మీరు. అపచారం చేయడం తప్ప ఇది ఉపచారం కాదు. ఇలా నోములు నోచకూడదు. నోములు నోచేటప్పుడు ఏ ఏ నియమములు ఉంటాయో పెద్దల ద్వారా తెలుసుకుని ఆ నియమములు పాటిస్తే ఫలితం తప్ప నియమములు పాటించని నోముల వల్ల ఏమీ ఉపయోగం లేదు. గురువుగారు ఆశీర్వదించారంటే ఆయన చెప్పిన పని చేస్తే ఆశీర్వచనం ఫలిస్తుంది, ఆయన చెప్పినది చెయ్యను అన్నాక ఇంకా ఆయన ఆశీర్వచనం ఎలా ఫలిస్తుంది? అలా గురువులు ఈ నియమం పాటించు అన్నప్పుడు ఆ నియమం పాటిస్తే నీకు ఉపయోగం, మీరు అది వినలేదు, అందుకే మీకు ఈ ప్రమాదం వచ్చింది. మిమ్మల్ని అమ్మవారు ఈ రోజు తర్వాత శాపం పెట్టబోతున్నది, అందుకే ఆ శాపం తొలగించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా దగ్గరకు వచ్చి అపచారానికి ఫలితంగా దిగంబరంగా నమస్కరిస్తే మీ వ్రతదోషాలన్నీ తొలగించే బాధ్యత నాది, పూర్తిగా సిగ్గు విడిచిపెట్టి నా దగ్గరికి రండి అనగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇంక వెళ్ళకపోతే తప్పు, పైగా ఎలాగో చలికి వణికిపోతున్నాం అనుకుని, చెంచప్పల్లవ కోమల కంచన నవ రత్నఘటిత కంకణ రుచి రోదంచితకర సంఛాదిత పంచాయుధ గేహలగుచు పడతులు వరుసం, రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరిస్తూ వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు. మొత్తం ఆ గోపికలంతా వచ్చారు, భక్తితో నమస్కరించారు. అప్పుడు ఆయన వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చి, ఇకనైనా వ్రతం చేసేటప్పుడు నియమబద్ధమైన జీవితం గడపండి, నేను సర్వాంతర్యామిని కాబట్టి మీ దోషం తొలగించాను, నేను పరమాత్మనని మీకు తెలుసు, పరమాత్మ ఏం చెబితే అది చెయ్యాలి, మీరు దిగంబరంగా ఉన్నాం సిగ్గుపడ్డం ఏమిటనుకోకుండా నా మాట విని వచ్చారు గనక, చేతులు జోడించి నమస్కరించారు గనక మీ దోషాలు పోయాయి, ఇప్పటికి మీకు సంపూర్ణమైన భక్తి కుదిరింది, ఇక ఏమీ పర్వాలేదు వెళ్ళిరండి అన్నట్ట. అప్పటికి వాళ్ళకి అర్థమయ్యింది, నిజమే వ్రతములు చేశాక చివరిని ఏం చేస్తాం మనం, ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేస్తే అది గోవిందునికి సమర్పించాలి, కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన శరీరంతో కానీ, వాచ మాటలతో కానీ, మనస మనస్సుతో కానీ, ఇంద్రియైర్వ ఈ కళ్ళు చెవులు ముక్కులు నాలుక చర్మం ఇటువంటి ఇంద్రియాలతో కానీ, బుద్ధ్యా అంటే బుద్ధితో కానీ, తెలివితేటలతో కానీ, ఆలోచనతో కానీ, ఆత్మతో కానీ, పుట్టుకతో వచ్చిన స్వభావం ప్రకృతి స్వభావత్ అంటే పుట్టుకతో వచ్చిన లక్షణం. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లక్షణం తెలియకపోదు కదా, ఎంత కాదనుకున్నా బై బర్త్ వచ్చే కొన్ని లక్షణాలు ఉంటాయి, స్వభావం అంటారు. ఇటువంటి స్వభావంతో చేసిన పనులు కానీ, రోజు మల్లె పువ్వుల దగ్గర కూర్చోడానికి అలవాటైతే ఆ మల్లె పువ్వులు ఎవడ మల్లె పువ్వులు లేకపోతే ఇంకే పని చేయలేదట, అందుకని పూజ చేస్తే మల్లె పువ్వులు గంప ఉండాలి. నాకు తెలుసు శిష్యుడు ఉన్నాడు, రోజు టైర్లు పని చేసేవాడు, ఆ టైర్ ముక్కలు పక్కన పెట్టుకుంటే కానీ జపం చేయలేకపోయేవాడు, ఎందుకంటే టైర్ వాసన వస్తేనే జపం చేయగలడట, ఆ రబ్బర్ వాసన నాకు అలవాటండి అన్నాడు. చూసుకో అన్నాను నేను, తప్పులేదు, ఎందుకంటే వాడు అలవాటది. ఎండ్రేలు ఎండ్రేలు నమ్మేది ఒక ఆవిడ, ఆవిడ ఒకసారి నా దగ్గర మంత్రం పొందింది నారాయణ మంత్రం, ఆవిడంది నాకు ఆ ఎండ్రేయుల వాసన లేకపోతే నేను జపం చేయలేనంది. మరేం చేస్తాం, అది ప్రకృతి స్వభావం, పుట్టుకతో వచ్చింది, చేసుకో పర్వాలేదు, ఎవరి స్వభావం వాళ్ళవి, పొమ్మంటే పోతాయా. రోజు ఒక ఆవిడికి సెల్ ఫోన్ ఇక్కడికి తెచ్చి డబా డబా అరిపించడం అలవాటు, అదే ఆవిడకి బుద్ధి వచ్చింది, పుట్టుకతో వచ్చింది, ఆ ప్రకృతి పోదు. కానీ జపం చేసేటప్పుడు మీరు ఆ ఫోన్ వాయించండి, నా దగ్గర వాయించకండి, నా దగ్గర వాయిస్తే నేను వాయించాలి ఎడాపెడ కష్టం కాబట్టి, ఇవన్నీ పుట్టుకతో వచ్చే దిక్కుమాల లక్షణాలు, ఇవి పొమ్మంటే పోవు. అలా ప్రకృతి స్వభావంతో సహజ స్వభావంతో కానీ ఏ రకమైన తప్పులు చేసినా, కరోమి అంటే చేసి తిని, యద్యత్ సకలం ఏదేది చేశానో అవన్నీ కూడా పరస్మై నారాయణాయ పరమాత్ముడైన నారాయణుని కొరకు సమర్పయామి అనాలి. అందుకే కృష్ణార్పణ వస్తువు లేకపోతే ఏదో ఒకటి, ఇంత శ్లోకం చదవక్కర్లా, కృష్ణార్పణ వస్తువు అని కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని అక్షతలు తీసుకుని పళ్ళెంలో విడిచిపెడితే ఈ చేసిన పాపాలన్నీ పోతాయి. కాబట్టి చేసిన వ్రతములలో దోషములు పోవడానికి కృష్ణుడు తలుచుకోవాలి. ఆ కృష్ణుడే వచ్చి మీ దోషం తొలగిస్తాను నేను చెప్పినట్టు చెయ్యండి అంటే చేశాం కాబట్టి ఇక మనకెక్కడుంది దోషం అని గ్రహించారు వాళ్ళు. వ్రతముల్ చేయుచు ఒక్క మాటైన ఎవ్వా నిల్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులీక్షిల్చియు గత చేలాప్లవనంబు నేడు వ్రతభంగం వంచు ఫాలతటన్యస్తకరాబ్జలై సరసిలీలన్ మృక్కిరి ఇట్లందరున్. వ్రతములు చేస్తూ ఒకే ఒక్కసారి కృష్ణ ఈ వ్రత ఫలితము నీకు ధారపోస్తున్నాము అని పలికినంత మాత్రం చేతనే ఆ వ్రతములో మనము చేసిన తప్పులన్నీ పోతాయట, వ్రతభంగములు తొలగిపోతాయి అని పెద్దలు చెప్పారు. అటువంటి వ్రతభంగములు తొలగించే కృష్ణుడు మన ఎదురుగుండా ఉన్నాడు. ఆయన వరాలిచ్చేవాడు. ఈయన మనల్ని చేతులు తోడించి మీ తప్పులు క్షమిస్తాను రమ్మన్నాడు. ఇంకా ఆయన చెప్పినట్టు చేస్తే మన వ్రతభంగాలు తొలగిపోతాయి. అందుకే ఆయన వస్త్రాపహరణం చేశాడు. వస్త్రము అంటే దేహం మీద ఉన్న భ్రాంతి, మోహం, శరీరం మీద ఉన్న వ్యామోహం ఈ వస్త్రాపహరణ ద్వారా తొలగించాడు. ఆయన దగ్గర మనకి సిగ్గేమిటి అని రెండు చేతులు జోడించి నమస్కరించారు స్త్రీలంతా. దాంతో వారి సకల దోషాలు, వ్రతదోషాలు పోయి వారికి అద్భుత ఫలం వచ్చింది. కాబట్టి తర్వాత కృష్ణుడు రాసక్రీడలు చేశాడు. ఆ జన్మతో వాళ్ళు శాశ్వతంగా ఇప్పుడు గోలోకానికి వెళ్ళిపోయారట. గోలోకంలో ఉన్నారు గోపికలు. ఒక్క గోపికలే కృష్ణుడిని నమ్మి ఆయన చెప్పినట్టు చేశారు. మళ్ళీ రెండో మాట మాట్లాడలేదు, పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టలేదు. దాంతో వాళ్ళంతా లోకానికి గొప్ప సందేహం ఇచ్చి శాశ్వతంగా గోలోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. కృష్ణుడు ఇచ్చిన వస్త్రాలు, కృష్ణుడు వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చాక వాళ్ళు కట్టుకుని, కృష్ణ ఇక మేము ఇంటికి వెళ్ళాం, నీతోటే వస్తాం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటావు, నిన్ను సేవించి తరిస్తామంటే, పిచ్చి పిల్లలారా అప్పుడే కాదు, సమయం వస్తుంది, ఈ నా శరీరం భోగ శరీరం కాదు, పరమ పవిత్ర యోగ శరీరం, అయినా మీరు నన్ను భర్తగా కోరుకున్నారు కనుక రాబోయే కార్తీక మాసంలో శరత్కాలంలో మీ అందరితోటి నేను బృందావనంలో క్రీడిస్తాను, అది నన్ను తలుచుకుంటూ శాశ్వతంగా నన్ను తలుచుకొని శరీరం విడిచి గోలోకానికి వెడుదురు కానీ సమయం వచ్చేదాకా ఎదురు చూడండి, ప్రస్తుతం కృష్ణనామస్మరణం చేసుకుంటూ ఇంటికి పండన్నాడు. వాళ్ళంతా ఆయన తలుచుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఇంకా 7వ సంవత్సరం కొంచెం కొంచెం నడుస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన అపూర్వమైన లీల. ఒకరోజున బలరాముడు, కృష్ణుడు అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ ఉండగా కృష్ణుడు ఈ పూట ఎవరో అన్నాలు తేవద్దన్నట్ట, తొందరగా వెళ్ళొచ్చేద్దాం, ఆలస్యం లేకుండా ఏ 10 ఇంటికో ఇంటికి వచ్చి పెందరాళ్ళే భోజనం చేసేద్దాం, అందువల్ల సద్దన్నం తేవద్దన్నాడు. అలాగే అన్నారు, ఎవరు ఒక పండు తేలేదు, అన్నం తేలేదు. కానీ కొంత దూరం వెళ్ళాక అడవిలో దారి తప్పి రోజూ తిరిగే దారిలోనే ఎందుకో దారి తప్పారు. దారి తప్పడం కాదు, కృష్ణుడే దారి తప్పించాడు. వాళ్ళంతా మిట్ట మధ్యాహ్నం దగ్గర తిరిగేశారు ఏకంగా. ఇదేమిటి, పెందరాళ్ళు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఎక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళాలో తిరిగట్లేదు అంటూ ఉండగా ఇక తిరగలేని వాళ్ళంతా ఓ చెట్టు కింద కూలబడిపోయారు. కృష్ణ కృష్ణ, నీ మాట విని సద్దన్నం తేలేదు, మామిడి పండు తేలేదు, అరటి పండు తెచ్చుకోలేదు, వెన్న పెరుగు ఏమీ తెచ్చుకోలేదు, నడిచి నడిచి ఆయాసం వస్తున్నది, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, నీరసం వస్తుంది, మాకింత అన్నం పెట్టించు, క్షుణ్ణస్తాంతిం కర్తుమర్హత, క్షుత్తు మమ్మల్ని బాధతే బాధిస్తోంది, మా అందరికీ ఆకలి తీర్చు, ఆకలి బాధ తీర్చాలి అనగానే కృష్ణుడు అసలు ఎందుకంటారు వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చాడు, ఒక కారణం ఉన్నది. అక్కడికి దగ్గరలోనే మునులు కొంతమంది తపస్సు చేస్తున్నారు. వారు సంవత్సర కాలం నుంచి ఆంగిరస గోత్రులైన వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారట, శరీరముతో స్వర్గానికి వెళ్ళడానికి. ఆ యజ్ఞం చేస్తున్న ఋషుల భార్యలందరూ ఎన్నో జన్మల నుంచి కృష్ణుడిని సేవించి పూజించారు. వారిని అనుగ్రహించడానికి కృష్ణుడు ఈ పూట ఇంత లీల చేశాడు. అందుకని కృష్ణుడు, నాయనలారా ఇక్కడికి దగ్గరలోనే ఆంగిరసులు అని పేరు కలిగిన మహానుభావులు కొంతమంది, చాలా గొప్పవాళ్ళు వాళ్ళంతా కూడా, ధర్మవేత్తలు యజ్ఞం చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు బలరాముడితో పిల్లలతో, ఇంత అన్నం పెట్టమన్నాడు అని అడగండి, వాళ్ళు అన్నం పెడతారు, ఆ అన్నం మనం హాయిగా తిందాం అనగానే, ఈ విషయం ముందే చెప్పావు కదే, అందులో యజ్ఞం అయిపోతుందంటే ఇప్పుడు పూర్ణాహుతి కూడా అవుతుందని చెప్పావు కదా, ఈరోజు చాలా పిండి వంటలు చేస్తారు, బొబ్బట్లు, మంచి మంచి నేతి బొబ్బట్లు, పులిహార, కట్టుపొంగలి, దద్యోదనం, ఇక కుడాన్నం అంటే చక్కెర పొంగలి కాదు, చక్కెర బదులుగా బెల్లం వేసి వండుతారు అన్నమాట, అన్నీ జీడిపప్పులేనండి, ఆవు నెయ్యి బాగా పోసేస్తారు, అలాంటివి, గుత్తొంకాయ కూరలు, సాంబార్లు, అప్పడాలు, వడియాలు, బిడియం లేకుండా శుభ్రంగా తినేద్దాం అనుకుని అందులో సగం మంది పిల్లలు కృష్ణుడి మాట విని ఈ ఋషులు ఉన్న చోటకి వెళ్ళారు. ఆ సమయంలో ఋషులు మరికొద్దిసేపట్లో మహానివేదన చేసి పూర్ణాహుతి చేయబోతున్నారు, అయ్యాక వాళ్ళు తింటారన్నమాట భోజనం. వీళ్ళు వెళ్ళి, ఏమండి మేము కృష్ణుడు పంపించగా వచ్చాం, మీ అందరికీ భక్తితో నమస్కరిస్తున్నాం, కృష్ణుడు పరమాత్ముడు బలరాముడితో మాతో ఇక్కడికి వచ్చాడు, మీరు కూడా పూర్ణాహుతి చేస్తున్నట్టుగా ఉన్నారు, మాకు ఇంత అన్నం పెట్టండి, మీలాంటి పుణ్యాత్ములు దారిన పోయే వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి ఇంత అన్నం పెడతారు, అటువంటిది అడిగిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉంటారా, కాబట్టి దయతో అన్నం పెట్టండి, ఆకలికి మాడిపోతున్నాం అన్నారట. నిజానికి వాళ్ళు చేసే యజ్ఞం కృష్ణుడు, మంత్రం కృష్ణుడి మంత్రం. కృష్ణుడు స్వయంగా వచ్చి అన్నం అడిగితే పెట్టదట, దేశ కాలః పృథక్ ద్రవ్యం మంత్రతంత్ర ద్విజోగ్నయః దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః. దీని అనువాద పద్యం వినండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. క్రతువుల్ మంత్రము తంత్రముల్ ధనములున్ కాలంబు దేశంబు దేవతలున్ వహునులు మేదిని సురులు ఎవ్వాడట్టి సర్వేశ్వరున్ మతినూహింపక గోపబాలుడనుచున్ మందస్థితించూచి దుర్మతులై అన్నములేదు పొమ్మనిరి సమ్మాన క్రియా శూన్యులై. నిజానికి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, ఎంతోమందికి అన్నదానం చేసిన వాళ్ళే, ఏదో కర్మయోగం ఉంటుంది, అందువల్ల అన్నీ మర్చిపోయారట, ధర్మాలు మర్చిపోయారు. వాళ్ళు చేసే యజ్ఞం కృష్ణుడు, ఆ యజ్ఞంలో చదివే మంత్రం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అంటే మంత్రము కృష్ణుడే, తంత్రం కృష్ణుడు, డబ్బు కృష్ణుడే, కాలం కృష్ణస్వరూపం, దేశం కృష్ణస్వరూపం, దేవతలు కృష్ణస్వరూపం, అగ్ని కూడా కృష్ణస్వరూపం, ఆఖరికి ఈ యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు ఆ కృష్ణస్వరూపమే. అలాంటి వాణ్ణి కృష్ణుణ్ణి ఇక్కడికి వచ్చి అన్నం అడిగిన వాణ్ణి గుర్తించలేక, ఏమాత్రం జ్ఞానం లేక, దురదృష్టవశాత్తు ఏదో కుర్రాడు వచ్చాడు గోపాలకుడు, ఆవులు మేపుకుంటూ అన్నం అడుగుతున్నాడు, అసలే పూర్ణాహుతి చేయడం అనుకున్నాం, కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటే నైవేద్యం పెడుతుంటే వస్తాడా వీడు, మా మడి ఆచారం పాడి చేస్తాడా అనుకున్నారట. అందుకని కర్మయోగం వల్ల దుర్మతులు అయిపోయారు, దుష్టబుద్ధులు అయిపోయారు, అన్నం లేదు గిన్నం లేదు పండే అన్నారట. రవ్వంత గౌరవించకుండా గెట్ట అవుట్ అన్నారన్నమాట, పొమ్మన్నారు. పాపం వాళ్ళు కిన్నులైపోయారు, ఆకలి అవమానం, దాంతో కాళ్ళు ఈడ్చుకుంటూ 2 మైళ్ళు వెనక్కి వచ్చారు. 2 మైళ్ళు నడిచి వెళ్ళారు పాపం, మళ్ళీ 2 మైళ్ళు వెనక్కి వచ్చారు తిండి లేకుండా. బాగా పీకిదాక తింటే 2 మైళ్ళు కాదు 3 మైళ్ళు నడవచ్చు. తిండి లేక ఏడుస్తూ వచ్చి, కృష్ణ అసలే వాళ్ళు సద్దన్నం లేకుండా తీసుకొచ్చావు, పొద్దెక్కింది అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎవరు అన్నం పెడతారన్నావు, తీరా అక్కడికి వెడితే వాళ్ళు గెట్ అవుట్ అన్నారు, మెడబొట్టు గెట్టలేదు, అదొకటే అదృష్టం. ఎంత అవమానంతో వచ్చాం, కడుపు మలమల మాడుతోంది, కడుపు మండుతోంది, అవమానంతో మనస్సు మండుతోంది, కాళ్ళు మండుతున్నాయి నడిచి, చచ్చిపోయామనుకో అన్నారట. అప్పుడు ఆయన మళ్ళీ నవ్వి, మీరు ఎవరిని అడిగారు అన్నం అన్నాడు, ఋషుల్ని అడిగామన్నారట, మరి మీకు బుర్ర ఉందా, నైవేద్యం పెడుతూ మడితో నీరసంతో ఉన్న పెద్దాళ్ళు మగాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగుతారా? వెనకటికో ముష్టాడు ఉండేవాడు, అయ్యగారండి అన్నం వండారా అనేవట. వాడికి తెలుసు ఆ ఇంట్లో ఎవరు వండుతారో. అమ్మగారు పొరపాటు వండారంటే, అమ్మగారు మీ వంట అవ్వలేదండి, అయ్యగారి చేత వండిందండి అన్నట్టు వాడు కర్మ. కాబట్టి మగవాళ్ళు ఏమి వండుతారు, ఎప్పుడో వండకుండా వండితే ఒరే నా పరువు తీసేస్తున్నారో బాబు అని ఆ యజమాని ఏడుస్తాడు. అలాగా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టండి అంటే వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళు ఏదో సీరియల్స్ చూసుకుంటూ పేపర్లు చదువుకుంటూ ఉంటారు, కాఫీ తాగుతారు. మీరు అడగవలసింది ఋషుల భార్యలని, మునిపత్నుల్ని, ఆడువారు తల్లులు మాతలు వాళ్ళు, అమ్మల్లారా అన్నం అంటే మీకు ఎంత అన్నం పెట్టేవారు, మగవాళ్ళ దగ్గరికి ఎవరిని పెడతారా? కాబట్టి మా మాట వినండి, మళ్ళీ వెళ్ళి ఈసారి మునిపత్నుల్ని అన్నం అడగండి అనగానే వాళ్ళు ఎగాది ఎగాది వచ్చి, కృష్ణ 2 మైల్స్ వాకింగ్, మళ్ళీ 2 మైల్స్ రిటర్న్ వాకింగ్, ఇప్పుడు మళ్ళీ 2 మైళ్ళు వెళ్ళి 2 మైళ్ళు తిరిగి వచ్చామనుకో, అన్నం లేకపోతే ఇహమేమున్నాం ఇక్కడికి, మమ్మల్ని మోయడానికి 4 పంపాలి నువ్వు, నీకు పుణ్యం ఉంటుంది, ఏడిపిస్తున్నావా వేళాకోళం పడుతున్నావా అంటే లేదు నన్ను నమ్మి వెళ్ళండి అన్నట్ట. కృష్ణుడు చెప్పాడంటే వాళ్ళకి నమ్మకం కనుక మళ్ళీ ఈశ్వరం అంటూ నడుచుకుంటూ వెళ్ళారు. ఈసారి వెళ్ళామన్నారు అమ్మల్లారా, మాకింత అన్నం పెట్టండి అని ఫోర్స్గా అడిగారు అండోయ్, గోవుల మేపుచున్నావు కొని గోవిందుండన్నమడిగి కొని రండని మమ్మీ వేళ పుత్తెంచ సుధీ విలసితలార రండు తిండన్నంబుల్. కృష్ణుడు ఆవులు మేపుతూ ఆకలికి తట్టుకోలేక ఇక్కడికి దగ్గరలో ఉన్న బృందావనంలో ఉన్నాడు. ఆయన అన్నమడిగి తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు. అమ్మాయిలు అమ్మలు బుద్ధిమంతురాళ్ళు మీరు, రండి తండి అన్నములు అన్నారట. అంటే కనీసం వినయంగా కూడా అమ్మా భిక్షాన్ దేయల్లా రెండు తండ అన్నమ్ములు అన్నారు. ఏమిటేమిటి, కృష్ణుడు వచ్చాడా, ఇక్కడికి దగ్గరలో ఉన్నాడా, మమ్మల్ని అన్నం అడిగాడా అని వాళ్ళు వెంటనే మురిసిపోయారు, పులకించారు. ఆనందంతో వాళ్ళ శరీరాలు గగుర్పాటుకు గురయ్యాయి. వెంటనే వాళ్ళంతా మరికొద్దిసేపట్లో భర్తల కోసం నైవేద్యం సిద్ధం చేస్తున్నారట. పూర్ణాహుతి అయ్యాక స్వామివారికి నైవేద్యం పెట్టడానికి, ఆ నైవేద్యం పడలేాలని అక్కడికి తీసుకెళ్ళడం అనేసి, అది విగ్రహం, అసలు స్వామివారి విగ్రహం అక్కడ ఉన్నది అని పెద్ద పెద్ద పళ్ళాలు గంపలు బేసన్లు పుచ్చు బయలుదేరారు. గంపల నిండా బూరిలే, గంపల్లో బొబ్బట్లు, కొన్నేమో డబ్బాలు, నేతి డబ్బాలు, జాడీలు, ఆవకాయ జాడీలు, మాగాయ జాడీలు, దెబ్బకాయ జాడీలు, గోంగూర జాడీలు, రాచెప్పలు, విస్తరాకులు, కట్ల కట్ల పట్టుకుపోయారు. పులిహార గంపలు, పెద్ద పెద్ద గంపల్లో పులిహారలు ఉన్నాయట, అవన్నీ పుచ్చుకుని, దద్దోజనాలు పుచ్చుకుని, చక్కెర పొంగలు పుచ్చుకుని, అసలు మొగుళ్ళకి ఇంట్లో ఒక్క పిసర కూడా విడిచిపెట్టకుండా, నైవేద్యం లేదేం లేవు, అన్నీ కృష్ణుడికే నైవేద్యం అని బయలుదేరారు. మామూలుగా అయితే రెండు బస్తాలతో వండిన పులిహార ఎవడన్నా మొయ్యగలడా, వాళ్ళు అవలేలగా మోసారు కృష్ణ భక్తి వల్ల. కృష్ణుడి భక్తి ఉంటే రెండు బస్తాలతో బియ్యంతో వండిన అన్నం కూడా ఈజీగా తేలిగ్గా మోయచ్చు అనమాట. అవి మోసుకుంటూ వర్షాకాలంలో నదులు మహావేగంగా సముద్రం కేసి ప్రవహిస్తున్నట్లుగా కృష్ణుడు ఉన్న వైపుకి పిల్లలతో పాటు వచ్చేశారు. అప్పుడు అర్థమైంది పిల్లలకి వీళ్ళకి ఎంత భక్తి ఉన్నదో. అలా వచ్చి ఏం భోజనం పెట్టారో తెలుసుకోవాలిగా. ఈ పూట మీరు ఇంట్లో భోజనం చేసి వచ్చాక రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.